సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 5వ స్కందం 8వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి 31వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ విషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 16వ నంబర్ శ్లోకం. సో భరత మహారాజు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు కదా ఆ జింక యొక్క విరహంలో, దాని గురించి చర్చించుకుంటున్నాం మనము. సో ఎలా ఆలోచిస్తున్నా అంటే, అయ్యో ఈ జింక ఇప్పుడు నిస్సహాయ. నా ఈ మనస్సు ఎటువంటిదంటే ఒక వేటగాడి లాంటి మనస్సు నాది. ఎప్పుడు చూసినా ఎలాగైనా నేను ఎవరైనా మోసం చేయాలి, లేకపోతే ఒకరిపైన క్రూరత్వాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఉంటుంది. ఈ పాపం ఈ జింక మొత్తం నా మీద ఎంత నమ్మకం పెట్టేసుకుంది. ఎలాగైతే ఒక మంచి వ్యక్తి ఇంకొకరిని నమ్మేస్తారు, ఒక మంచి వ్యక్తి ఇంకొకరి మంచితనాన్ని మంచి వ్యవహారం చూసి ఎవరినైనా నమ్మేస్తారు, అతని చెడు లేకపోతే అతని యొక్క మోసం చేసే ప్రవృత్తిని కూడా మర్చిపోయి ఆ విధంగా. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, భరతుడు నేను అంత సరైనుండి కాదు, నేను మోసం చేసే వ్యక్తిని, మోసగాడిని, వేటగాడిని, అటువంటి వ్యక్తి మనస్తత్వం ఉన్నవాడిని, అయినా కానీ జింక నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది, నన్ను ఎంతో విశ్వసించింది. నేను నాపైన అసలు నమ్మకం పెట్టుకోవడానికి నాకు యోగ్యత లేదు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జింక వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వస్తుందా, మళ్ళీ నా మీద నమ్మకం ఉంటుందా, నమ్మకం పెడుతుంటుందా అదనమాట. ఇది భరతుడి యొక్క చింత అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, భరతుడు ఇక్కడ అది జింక తను వదిలి వెళ్ళిపోతే అది జింక యొక్క తప్పేం లేదు, అందులో నా తప్పే ఉంది, ఎందుకంటే నేను సరైనుండి కాదు, నేను నాకు మోసగాడిని, క్రూరత్వంతో ఉన్న వేటగాడిని, అటువంటి మనస్తత్వం ఉంది నాకు. అయినా కానీ ఇన్ని రోజులు నాతో పాటు ఉంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి మళ్ళీ నమ్మకంతో మళ్ళీ నా పైన నమ్మకం పెట్టుకుని వస్తుందా, నా దగ్గర తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్నాడు. అంటే జింకదేం తప్పు లేదు, నాదే తప్పు, నేనే సరిగ్గా లేననేసి ఇది అనుకుంటున్నాడు అనమాట. ఎంతగా ఆయన ఆ ప్రాణి అంటే అక్కడ జింక పట్ల ఆసక్తి పెంపొందించుకున్నాడంటే, అతను జింక మంచిదే, జింకది ఏం తప్పు లేదు, కానీ నాదే దోషం, నాలోనే దోషం ఉందనుకుంటున్నాడు. సో ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే భరత మహారాజు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, సో ఉన్నతమైన ఆయన చరిత్ర కలిగిన వాడు, అందుకనే ఆయన ఇలా ఆలోచిస్తున్నాడు, నాదే తప్పు, నాదే దోషం, వేరే ఎవరిది దోషం లేదని. సో ఆత్మవత్ ఆత్మవన్ మన్యతే జగత్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దృష్టికోణంతో అన్ని చూస్తారనమాట. సో ఇక్కడ భరతుడు ఎంతో మంచి వ్యక్తి కనుక ఇక్కడ అతను నేనే నాదే దోషం ఉంది, నేనే సరిగ్గా ఆ జింకను చూసుకోలేదు, ఏదో తప్పు చేశాను, అందుకే అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు. సో ఆలోచిస్తున్నాడు, అలా తలుచుకుంటున్నాడు, మళ్ళీ నేను ఎప్పుడైనా ఈ జింకను తిరిగి చూడగలనా, ఏ జింకనైతే ఆ దేవతలు భగవంతుడు లేకపో రక్షిస్తున్నాయో, ఈ పులులు సింహాలు ఇంకా మిగతా ప్రాణుల నుంచి మళ్ళీ ఇక్కడే అది తిరిగి వచ్చి ఇక్కడే దగ్గరలో మళ్ళీ గడ్డి మేస్తున్నాడు, గడ్డి మేయడం నేను చూడగలనా, గడ్డి తినడం నేను చూడగలనా అనేసి తలుచుకుంటున్నాడు. మళ్ళీ నేను చూస్తానా, మళ్ళీ దర్శనం కలుగుతుందా నాకు ఈ జింకదని. సో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఆలోచించేది అంటే జింక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా రక్షణ కానీ నా యొక్క సంరక్షణ దానికి నచ్చలేదు ఏదో విధంగా, అందుకని మేబీ దేవతలు భగవంతుడి పైన ఆధారపడి అది వెళ్ళిపోయినట్టుంది వాళ్ళ సంరక్షణలో. సో అందుకనే ఇక్కడ మళ్ళీ నేను ఎప్పుడైనా చూడగలను ఆ జింకను అని కోరుకుంటున్నారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు భరతుడు ఆలోచించే విధి విధానం చూస్తుంటే ఇప్పటి వరకు ఆయన చూపించిన దయ అనుకంప జింక పైన చాలా ఇంపార్టెంట్ శిక్షణ ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు ఇస్తున్నారు. ఇవి చూస్తుంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అయ్యో ఎంత దయా హృదయం కలిగిన వ్యక్తి భరతుడు, ఆయన ఎంత కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు, జింక గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, చాలా చాలా మంచి వ్యక్తి, చాలా దయ కలిగిన వ్యక్తి అని అనుకుంటారు ఎవరైనా. సో ఇప్పటివరకు అతను చేసిందంతా కూడా సరిగ్గానే చేశాడు అనుకోవచ్చు కొంతమంది, ఆ జింకను సంరక్షించడం కానీ పెంచి పోషించడం కానీ దాన్ని చూసుకోవడం బాగోగులు, ఇవన్నీ మంచి పనే కదా, దయతో ఎంతో బాగా చూసుకున్నాడే, ఇందులో తప్పేముంది అనుకోవచ్చు. సో భౌతిక దృష్టికోణంతో చూస్తే మీరు అనుకోవచ్చు వ్యక్తులు బయట కరిమిలు అనుకోవచ్చు, చాలా మంచి పని చేశాడు, చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించవచ్చు భరతుణ్ణి. కానీ మనము ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే ఈ భరతుడు ఎంతో ఉన్నతమైన పొజిషన్ నుంచి, ఉన్నతమైన స్థానం నుంచి పతనం అయిపోయాడు అనే విషయాన్ని గ్రహించవచ్చు. అతను భరత మహారాజు ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నాడు, కానీ అన్నీ వదిలేసి వచ్చాడు, రాజ్యం, పరివారం, పిల్లలు, ప్రజలు, సంపద అంతా కూడా వదిలేసి వచ్చి భగవంతుడికి భక్తి చేసుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ యొక్క జింక పట్ల ఆసక్తిని పెంచుకొని మళ్ళీ అతను పతనమైపోతున్నాడు. సో ఇప్పుడు ఎందుకు పతనమైపోతున్నాడు అంటే మనం చూస్తాం భవిష్యత్తులో ఈ జింక పట్ల ఉన్న ఆసక్తి కారణంగా మృత్యు తర్వాత మళ్ళీ జింక శరీరాన్ని ధరించవలసి వస్తుంది భరతుడికి, అందుకనే పతనమైపోతున్నాడు అనుకున్నాం. అదే బయట ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞానం, జీవితం గురించి తెలీదో, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలీదో, అలాంటి వాళ్ళకి విషయం అర్థం కాదు, ఏం పతనం అయిపోతున్నాడు, ఆయన ఎంతో మంచి పని చేశాడు కదా, ఒక చచ్చిపోయిన అంటే ఆ తల్లి చనిపోతే ఆ బిడ్డను సంరక్షించి పెంచి పోషించి ఎంతో చక్కగా పని అన్ని చూసుకున్నాడు, ఈరోజు ఆ జింక వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాడు. సో అందులో సహజమే కదా, ఇంకా ఎంత మంచి హృదయంతో ఆలోచిస్తున్నాడు, తన జింక తప్పేం లేదు, తందే తప్పుందని ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్ప వ్యక్తిత్వం అని బయట వాళ్ళు ప్రశంసించవచ్చు. సో అందుకనే ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే మనము వేరుగా అర్థం చేసుకుంటాం విషయాల్ని, అసలు పైనుంచి ఇంకా ఉన్నతమైన దృష్టికోణం నుంచి మనం ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. భౌతిక దృష్టికోణం నుంచి మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంతో మాకు అలా అర్థమవుతుంది, ఏంటి ఈ శరీరం మాత్రమే కాదు మనం అసలు ఆత్మ. సో ఇలా జింక పట్ల ఇంతగా ఆసక్తిగా అయిపోతే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ జన్మ జింక అయి పుడతాడు. ఎవరైనా వ్యక్తి జింక జన్మ దొరుకుతుంది. సో మనిషి జన్మ యొక్క ఉద్దేశం విఫలమైపోతుంది. మనం మనిషి జన్మ ఎత్తిన దేనికి ఎత్తామో అది పూర్తవ్వకుండానే మనం ఇప్పుడు ఆ కార్యంలో విఫలమైపోతాం. భగవద్ధామని తిరిగి వెళ్ళాల్సింది జింక శరీరంలోకి తిరిగి వెళ్తున్నాం. సో అలాంటప్పుడు అది మనిషి జీవితంలో ఒక పెద్ద వైఫల్యం. కానీ భౌతిక దృష్టికోణంతో వాళ్ళకి అది అర్థం కాదు. సో అందుకనే మనము అనుకంప దయ చూపించాలి, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఆ విషయాన్ని అందుకే ప్రభుపాల ద్వారా ముందుగానే చెప్పారు మనకి. సో ఈ విధంగా అందుకని మనం ఎలాంటి సమయాల్లో మనం ఒకవేళ మనకు గైడెన్స్ కావాలనుకోండి, మనకు మార్గదర్శనం కావాలి, ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు, అప్పుడు మనం కనుక వెళ్ళి కర్మీలను అడిగామనుకోండి, మార్గదర్శనం చేయండి ఏం చేయాలి ఇలా పరిస్థితి వచ్చిందని, లేకపోతే వాళ్ళు ఇలాంటి మన కార్యం చేసి వాళ్ళు మనం ప్రశంసించవచ్చు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు జింకను పెంచి పోషించి చూసుకుంటున్నావు అని, నువ్వు గొప్ప పని చేస్తున్నావు అనుకోవచ్చు. ఇప్పుడు అదేమో అవసరం, నువ్వు ఏవో నీ భక్తి లేకపోతే ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్లక్ష్యం చేసైనా సరే నువ్వు ఒక ప్రాణిని రక్షిస్తున్నావు కాబట్టి ఇది చాలా గొప్పమని అని కూడా కొంతమంది ప్రశంసించవచ్చు, సమర్థించవచ్చు మీరు చేసే కార్యాన్ని. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే తప్పు. తప్పు అంటే మీరు ఒకవేళ ఆధ్యాత్మిక కార్యాన్ని భక్తి కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆ భక్తి చేసుకోవడం వదిలేశాడు ఫైనల్గా. సో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కార్యం మనిషి జీవితంలో, అది వదిలేసినందుకు. అందుకని ఒకవేళ అదే మీరు ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి కానీ వరిష్ట వైష్ణవుల దగ్గర కానీ వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యో నువ్వు చాలా భౌతిక ఆసక్తిలో మునిగిపోతున్నావు, దీని ద్వారా నీకు మంచిది కాదు ఇది అనేసి వాళ్ళు సరైన మార్గదర్శనం చేస్తారు ఎలా భౌతిక ఆసక్తి నుంచి బయటపడాలో. సో ఇప్పుడు అలా ఆలోచిస్తున్నాడు భరతుడు. ఇంకేం ఆలోచిస్తున్నాడు చూడండి, నాకు తెలీదు ఇప్పుడు మరి జింక ఇంకా రాలేదు, అక్కడ ఏ క్రూర ముఖమో ఏ వృక సాల వృక, అక్కడ చాలా క్రూరమైన మృగాలు ఉంటాయి, ఎలుగుబంట్లు లేకపోతే పుల్లు సింహాలు ఎవరో ఇవన్నీ ఏవైతే, లేకపోతే పులి ఇలాంటిది, పులి అయితే ఒక్కటే తిరుగుతుంది, వేరే కుక్కలు ఎలుగుబంట్లు ఇవన్నీ గుంపుల్లో తిరుగుతాయి, ఇవి ఎవరో ఒకరు దానిపైన ఆక్రమణ చేసి దాన్ని చంపేశారేమో తినేశారేమో అనేసి ఆలోచిస్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో, సూర్యోదయం అయినప్పుడు అందరికీ శుభం మంగళదాయకం, అది వాళ్ళకి వాళ్ళ జీవితంలో మంగళదాయకమైన జీవితంగా మొదలవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే నాకు అలా అవ్వలేదు. ఇప్పుడు అక్కడ సూర్యుడు, ఎందుకంటే సూర్యుడు భగవానుడు అనేది వేదాల యొక్క ప్రతిరూపం, కానీ ఇప్పుడు నాకు అవన్నీ లేవు. ఇప్పుడు సూర్యాస్తమయం అవ్వబోతుంది, అయినా కానీ ఏ జింక అయితే నన్ను నమ్మి ఇన్ని రోజులు నాతో పాటు ఉందో, తన తల్లి చనిపోయినందుకు నన్నే నమ్ముకొని నా దగ్గర ఉందో, ఇప్పటివరకు తిరిగి రాలేదు నా ఆశ్రమానికి, పొద్దున్నే వెళ్ళిపోయింది ఆశ్రమం నుంచి, ఇప్పటివరకు రాలేదు తిరిగి. సో ఈరోజు సూర్యుడు ఉదయించిన, సూర్యుడు ఉన్న నాకు ఈరోజు సూర్యోదయం ఏమీ శుభం కలుగ చేయలేదు. అందుకే ఇప్పుడు సూర్యాస్తం అవ్వబోతుంది, సో ఈరోజు సూర్యుడు ఉండి కూడా సూర్యుడు ఉదయించి కూడా నాకు ఏమీ లాభం కలగలేదు అని ఇక్కడ అంటున్నాడు అన్నమాట. సో సూర్యుడు వచ్చి కూడా నాకు లాభం లేదని ఇక్కడ భరతుడు బాధపడుతున్నాడు. అందుకే నేను చాలా దురదృష్టవంతుడిని అంటున్నాడు భరతుడు. ఇంకా ఏమంటున్నాడు తలుచుకుంటున్నాడు, ఈ యొక్క జింక ఒక యువరాజు లాంటి యువరాజుతో పోలుస్తున్నాడు జింకని. ఎప్పుడు తిరిగి వస్తుంది జింక, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ తన కార్యాలన్నీ ఎప్పుడు చేస్తుంది, దాని చేష్టలతో నన్ను ఎప్పుడు మళ్ళీ ఆనందం నాకు కలిగిస్తుంది, నా యొక్క ఈ గాయపడ్డ హృదయాన్ని మళ్ళీ ఎప్పుడు ఈ హృదయంలో కలిగిన గాయాన్ని దూరం చేస్తుంది. నేను నిజంగా ఏమీ సరైన పుణ్యకార్యాలు చేయలేదనుకుంటా, ఏదైనా పుణ్యం చేసుకొని ఉంటే తప్పకుండా నేను ఏమాత్రం పుణ్యం చేసుకొని ఉన్నాం ఆ జీవితంలో ఇప్పటివరకు. ఆ జింక తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది, ఇప్పటివరకు వచ్చేసేది, అలా ఆలోచిస్తున్నాడు. అంటే చూడండి ఎంతగా భరతుడు ఆలోచిస్తున్నాడు, ఒకవేళ నేను ఏమైనా పుణ్యకార్యం చేసుకొని ఉంటే జింక తిరిగి వస్తుంది నా దగ్గరకు అంటున్నాడు. అంటే జింక వెళ్ళిపోవడం వల్ల అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఆసక్తి ఆ వ్యక్తిని ఇక్కడ అంటే భరతుడిని ఎక్కడికి తన ఆలోచన విధానాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో నాకు అర్థమవుతుంది. సో దీనినే మోహ అంటారు, మోహితమైపోవడం. ఇప్పుడు అదేదో ఆయన కొడుకు అన్నట్టు యువరాజుగా ఆ జింకని యువరాజు అని పిలుస్తున్నాడు. సో ఈ విధంగా మోహము, ఆసక్తి, భౌతిక ఆసక్తి, మోహం, వ్యామోహం ఇది పెరిగిపోయినప్పుడు బాగా, అప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క సమయంలో ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు సరిగ్గా. పిచ్చివాడిలాగా, వేరేవాడిలాగా కొన్ని కొన్నిసార్లు మాట్లాడేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థం లేని విధంగా కూడా ఒకసారి మాట్లాడేస్తూ ఉంటాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ శ్లోకంలో, 21వ శ్లోకంలో, అయ్యో ఈ చిన్న జింక అది ఆడుతూ పాడుతూ నన్ను చూసేది, తిరిగేది, నన్ను చూసేది. నేను అప్పుడు ఇలా ధ్యానం చేస్తున్నట్టు నేను చేస్తున్నాను ధ్యానం, కానీ సరిగ్గా చేయట్లేదు ధ్యానం. ఫీలింగ్ మెడిటేషన్, నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టు నటించేవాడిని. అది చూసి అప్పుడప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను దాన్ని పట్టించుకోవట్లేదు అనేసి అది నా చుట్టూ తిరిగి కోపంతో, ప్రేమతో వచ్చిన కోపంతో, అప్పుడప్పుడు అది ప్రేమతో వచ్చిన కోపంతో దాని యొక్క ఇవి ఉంటాయి కదా హార్న్స్, సాఫ్ట్ హార్న్స్, కోమలమైన హార్న్స్, దాంతో కూర్చేది నన్ను. సో అది అవి నాకు ఎలా అనిపించేదంటే వాటర్ డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ పడ్డట్టు అనిపించేది నాకు. సో ఇక్కడ భరతుడు ఇలా ఆలోచిస్తున్నాడు. అంటే భరతుడు అంటే భరత్ మహారాజు అతను నా ధ్యానం కూడా, అసలు నేను చేసిన ధ్యానం కూడా సరిగ్గా చేయలేదని చెప్తున్నాడు, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. ఆయన అంటున్నాడు నేను ధ్యానం చేసేటప్పుడు కూడా జింక గురించే ఆలోచించాను, ఇంకా ఆ సమయంలో జింక అలా పొడుస్తున్నప్పుడు తన యొక్క కొమ్ములతో నాకు ఎంతో ఆనందం కలిగేది, అదొక రకమైన ఆనందాన్ని నేను అనుభవించాను. కోపంతో ప్రేమతో అది వ్యవహరించేది నాతో. సో ఈ విధంగా అక్కడ ధ్యానం చేసేటప్పుడు కూడా భరతుడు ఈ జింక గురించే ఆలోచిస్తున్నాడు అంటే ప్రభుపాల గారు రాస్తున్నారు అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అతను పతనం అయిపోయాడు అని. అదొక చిహ్నం, అతను ఆధ్యాత్మిక పతనం నుంచి, స్థానం నుంచి కిందకు దిగజారిపోయాడు అనే దానికి అదే చిహ్నం. మనం సరిగ్గా భగవంతుడి పైన ధ్యానం చేసుకోలేకపోతున్నాం అనుకోండి, ఏదైనా భౌతిక విషయ వస్తువు లేకపోతే ఇలాంటి ఒక వ్యక్తి ప్రాణి పట్ల మనం వారి గురించో దాని గురించో ఆలోచిస్తున్నాం అనుకోండి ధ్యానం చేసేటప్పుడు కూడా, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం చెప్పు చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే భగవంతుడు ఏవైనా ఆధ్యాత్మిక కార్యాలు చేసుకునేటప్పుడు కానీ, ఇలా మనము అలాంటి సమయాల్లో కూడా మనము సరిగ్గా సంపూర్ణంగా, లేకపోతే భాగవతం క్లాస్ వింటున్నప్పుడు కానీ, లేకపోతే భాగవతం చదువుతున్నప్పుడు కానీ, మన మనస్సు ఇక్కడ ఉండకుండా ఎక్కడో దేని గురించో ఆలోచిస్తుంది, దేని గురించి ఆలోచిస్తుంది, దేనిపైన మీకు ఆసక్తి ఉంటుందో దాని గురించి ఆలోచిస్తుంది, ఒకవేళ భౌతిక విషయాలు వస్తువులైతే. సో మనం జాగ్రత్త పడాలన్నమాట. ఒకవేళ ఒకే విషయం, వస్తువు గురించి, ఒకే వ్యక్తి గురించి మీరు జపం చేసుకునేటప్పుడు కూడా, లేకపోతే భాగవతం చదువుకునేటప్పుడు కూడా, లేకపోతే ఏ భక్తి కార్యాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఫోకస్ చేయలేక అవన్నీ ఆ వ్యక్తి, ఆ వస్తువు, లేకపోతే ఆ ప్రాణి, జింక, ఏదో దానిపైన, దేనిపైన భౌతిక ఆసక్తి ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, మీరు సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నారంటే అది చాలా మంచి పరిస్థితి కాదనమాట. మనం భక్తి చేసుకునేదానికి మనం సరిగ్గా భక్తి చేసుకోవట్లేదని అర్థం. సో ఈ భౌతిక ఆసక్తుల వల్ల మనము ధ్యానపూర్వకంగా ఫోకస్డ్గా సంపూర్ణమైన శ్రద్ధతో భక్తి చేసుకోవడం అనేది కష్టమైపోతుంది. ఒకసారి ఎవరైనా అనుకోవచ్చు, ఏం సమస్య భౌతిక ఆసక్తులతో అంటే మనము మన భక్తి కార్యాలు కానీ మన ధర్మాన్ని కానీ సరిగ్గా నిర్వర్తించలేము. ఇవి అడ్డంకిలాగా మారిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఈ భౌతిక ఆసక్తులు మనల్ని డిస్ట్రాక్ట్ చేసేస్తాయి, మన డివియేట్ చేసేస్తాయి, మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లకుండా అడ్డుకుంటాయి, పక్కదారి పట్టిస్తాయి, ధ్యానం చేసుకోలేము భగవంతుడి పైన. సో అదే ఇక్కడ చూడండి, భరతుడు ఆల్రెడీ అతను అలా గ్రాడ్యువల్గా అయింది, ఒక రోజులో అయిపోలేదు, అది మెల్లిగా అది అయింది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసాడంటే ఆ జింక లేకపోతే అతను అసలు ఏమి వేరే ఆలోచించలేకపోతున్నాడు, ఇంకా వేరే ఏమి భగవంతుడి పైన కూడా ధ్యానం చేసుకోలేకపోతున్నాడు, మర్చిపోయాడు అసలు భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలన్న విషయమే మర్చిపోయాడు. నెక్స్ట్ ఆసాదిత 22వ శ్లోకం ఇంకా ఏమంటున్నాడు చూడండి. నేను ఎప్పుడైతే అన్ని మన యజ్ఞంకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని వచ్చేవారు, సమకూర్చుకునేవారు, అన్ని ఏవేవి కావాలి వస్తువులు అన్ని కూడా నేను కుషాగ్రాస్ పైన పెట్టినప్పుడు చూడండి, అతను ఏవేవి పూజ చేసుకోవడానికి యజ్ఞం చేసుకోవడానికి ఏవైతే వస్తువులు కావాలో అన్ని సేకరించి కుషాగ్రాస్ మీద గడ్డి మీద పెట్టినప్పుడు ఆ జింక ఆడుతూ పాడుతూ వచ్చి ఆ గడ్డిని తన యొక్క దాన్ని స్పర్శించేది ఎలా, తన పళ్ళతో అలా పళ్ళతో స్పర్శించి ఆ పూజా సామాగ్రిని అంతా కూడా యజ్ఞంలో యూజ్ చేసే సామాగ్రిని అంతా కూడా కలుషితం చేసేసేది. అలాంటి సమయంలో నేను కొద్దిగా మందలించి ఆ జింకను అటువైపు తోసేసినప్పుడు అది వెంటనే చాలా భయపడిపోయి ఏమాత్రం మోషన్ ఏమాత్రం ఇంకా సైగలు చేయకుండా ఒక దగ్గర కూర్చుండిపోయేది భయంతో. ఎలాగంటే ఒక మంచి సాధు ఒక పుత్రుడిలాగా, ఒక సెయింట్లీ సన్ ఆఫ్ ఎ సెయింట్లీ పర్సన్. సో ఇంకా అది ఆడడం పాడడం కూడా మానేసేది, అంటే ఇంత బుద్ధిమంతురాలుగా కూర్చునేది అంట ఒక దగ్గర బుద్ధిమంతుడుగా ఆ జింక. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు భరతుడు ఎలా ఈ యొక్క జింక గురించి ఆలోచించేవాడు, తన ధ్యానం మర్చిపోయి కూడా అతను ఎప్పుడు ఇంకా అతను ఈ విషయాన్ని మర్చిపోయాడు, నేను ఈ యొక్క జింక పైన ధ్యానం కారణంగా నా ఆధ్యాత్మిక ప్రగతి ఆధ్యాత్మిక కార్యాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, నేను ఆధ్యాత్మికంగా భక్తిలో నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను, ఇది నేను ఈ యొక్క జింక పట్ల ఉన్న ఆసక్తి నన్ను దాన్ని అక్కడి నుంచి డివియేట్ చేస్తుంది, నన్ను పక్కదారి పట్టిస్తుంది అనే విషయాన్ని భరతుడు అర్థం చేసుకోలేకపోయాడు. యాక్చువల్లీ ఇదే విషయం అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడు ఇంకొకటి మనం చూడొచ్చు ఏంటంటే, ఇక్కడ ఆ సమయంలో ఎవరు లేరు, అక్కడ భరతుడు ఒక్కడే అక్కడ ఆశ్రమంలో భక్తి చేసుకుంటున్నాడు. సో అతనికి చెప్పడానికి కూడా ఎవరు లేరు. మామూలుగా ఏమవుతుందంటే ఇలా మోహ మాయలో పడిపోయినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవారైనా ఇంకో భక్తులు ఉంటే వాళ్ళు మనకు చెప్తారు, చూడు నువ్వు సరిగ్గా ధ్యానం కూడా చేసుకోవట్లేదు, భక్తి కార్యాలు కూడా చేసుకోవట్లేదు, వెర్రివాళ్ళలాగా ఆ జింక గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేవారు. ఇంతగా ఆలోచించే అవసరం లేదు జింక గురించి అని చెప్పేవారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరు లేరు చెప్పడానికి ఆయనకి, ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. సో అది కూడా ఒక ముఖ్యమైన శిక్షణ అన్నమాట మనకి. మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మనం పక్కదారిలో వెళ్తుంటే తప్పుదారిలో వెళ్తుంటే మనల్ని సరి చేయడానికి ఒకరు ఉంటారు పక్కన. సో అందుకనే భక్తిని మనము గురువు ఇంకా వైష్ణవులు యొక్క సాంగత్యంలో గురువు యొక్క మార్గదర్శనంలో మనం చేసుకుంటే మనం ఒకవేళ తప్పుదారిన పడుతుంటే పక్కదారిన పడుతుంటే లేకపోతే భక్తిలో మనము మార్గంలో ఇలా దిగజారిపోతుంటే పతనం అయిపోతుంటే వాళ్ళు మనల్ని కాపాడగలుగుతారు, వాళ్ళు మన సరైన మార్గదర్శనం ఇవ్వగలరు మనకి. సో అందుకే ఇలా సాంగత్యంలో భక్తుల సాంగత్యంలో చేసుకుంటే భక్తి మనకెంతో లాభదాయకం అన్నమాట, ఎంతో సేఫ్. సో ఇక్కడ ఈ విధంగా ఇలా ఇప్పుడు ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారన్నమాట, అనువాదంలోనే ఉంది శ్లోకం 23 శ్లోకం అనువాదం. ఇలా ఒక పిచ్చివాడిలాగా వాగుతూ ఉన్నప్పుడు భరత మహారాజు ఇంకా అక్కడ ఆశ్రమం నుంచి నించుని ఇంక బయటికి వెళ్ళాడు. వెతుక్కుంటూ ఎక్కడ జింక వెళ్ళింది, తన యొక్క అడుగుల యొక్క చిహ్నాలు ఉంటాయి కదా, ఎక్కడైతే జింక అడుగులు వేసుకుంటూ వెళ్ళిందో కింద మట్టిలో ఒక పాద చిహ్నాలు ఉంటాయి కదా ఈ జింకవి, దాన్ని అనుసరించుకుంటూ అతను ఇప్పుడు ఆ పద చిహ్నాలని కూడా పొగుడుతున్నాడు వెళ్ళేటప్పుడు ప్రేమతో. ఓ భరత, నువ్వు ఎంత దురదృష్టవంతుడివి, నీ యొక్క తపస్సు, నీ యొక్క వ్రతాలు ఇవన్నీ కూడా ఈ యొక్క పృథివీ చేసుకున్న తపస్సు ముందు దేనికి పనికిరావు, ఎందుకంటే ఈ పృథివీ ఎంత ధన్యమైపోయిందంటే ఈ యొక్క జింక యొక్క పాద చిహ్నాలు ఈ పృథివీ పైన పడ్డాయి, సో ఈ భూమి పైన పడ్డాయి. సో భూదేవి, నేను చేసుకున్న తపస్సులన్నీ భూదేవి చేసుకున్న తపస్సుల ముందు ఎంత ఏమి పనికిరావు, ఎందుకంటే భూదేవి ఎంత తపస్సు చేసుకుని ఉంటే ఈరోజు ఆ జింక ఆ భూమి పైన తన పదచిహ్నాలను వదిలేసింది. సో ఇలా ఆలోచిస్తున్నాడు. తప్పకుండా ఈ యొక్క భూదేవి లేకుంటే భూమి ఎంతో తపస్సు చేసుకుంది. సో అందుకనే చాలా అదృష్టవంతురాలు ఈ భూదేవి, ఈ యొక్క గ్రహము చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఈ యొక్క ఎంతో ఎంతో అందమైన, ఎంతో మంగళదాయకమైన ఈ యొక్క జింక, చిన్న జింక పిల్ల యొక్క జింక యొక్క పదచిహ్నాలు ఈ పృథివీ పైన పడ్డాయి. ఎంత అదృష్టం పృథివీది. ఈ యొక్క పదచిహ్నాల ద్వారా నా లాంటి వాడు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, ఈ యొక్క నన్ను వదిలేసి ఎలా ఏ దారిలో వెళ్ళిపోయిందో ఈ జింక ఈ యొక్క అడవికి, మళ్ళీ నేను ఈ జింకను ఎలా సంపాదించుకోగలను తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం నాకు. సో ఒక ఎంతో సంపదను కోల్పోయిన వ్యక్తికి మళ్ళీ తిరిగి సంపాదించుకునే ఒక విధి విధానం ఈ చిహ్నాలు, పదచిహ్నాలు. సో ఈ యొక్క పదచిహ్నాలు పడడం ద్వారా ఈ యొక్క మొత్తం స్థలం అంతా కూడా ఎంతో పవిత్రమైపోయింది. ఇక్కడ బ్రాహ్మణులు కూడా ఎవరైతే స్వర్గలోకాలకి వెళ్ళాలనుకుంటారో లేకపోతే ముక్తి సాధించాలనుకుంటారో దానికోసం ఎన్నో యజ్ఞాలు చేస్తారు దేవతలకి. సో ఇది ఆ సరైన స్థలం ఇక్కడ ఆ బ్రాహ్మణులు అన్ని యజ్ఞాలు చేసుకోవడానికి అని చెప్తున్నాడు భరతుడు. సో అందుకని ఎవరైనా వ్యక్తి ఇలాంటి భౌతిక ఆసక్తి ఎక్కువైపోతే, ఓవర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లవింగ్ అఫేర్స్, ఇలాంటి ఒక రకమైన భౌతిక ప్రేమలో మునిగిపోతే, సో ఆ వ్యక్తి తన్ను తానే మర్చిపోతాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం వాగుతున్నాడు అన్నీ మర్చిపోతాడు, సరిగ్గా ఉండవు కరెక్ట్గా. సో వ్యక్తి ఒక్కొక్కసారి ఇలాంటి గుడ్డి ప్రేమ అన్నమాట ఇది, ఇది ఆధ్యాత్మికమైన ప్రేమ కాదు, ఒక రకంగా చెప్పాలంటే భౌతిక స్థాయిలో ఉన్న గుడ్డి ప్రేమ. ఇది భౌతిక ఆసక్తి కారణంగా ఈ ప్రేమ ఆప్యాయత ఏంటంటే భౌతిక ఆసక్తి కారణంగా ఒక విధంగా చెప్పాలంటే. సో ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల వారు, ఒక వ్యక్తి తన కొడుకు పట్ల ఆయనకి ఎంత ఆప్యాయత ప్రేమ అనురాగం అంటే భౌతిక స్థాయిలో, అతను గుడ్డివాడు, తనకు ఒక పిల్లవాడు పుట్టాడు, అతను గుడ్డి అనమాట, అతను కళ్ళు కనిపించు, ఆయన అతను పేరు పెట్టాడు పద్మలోచన అని, అంటే పద్మ పువ్వులు అంటి కళ్ళు కలిగిన వాడు అతను గుడ్డివాడు, ఎందుకంటే అతను ఎంత ఆ కొడుకు పైన మమకారం కానీ అనురాగం ఉందంటే ఆయన ఇంకా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, అసలు నేను ఏం పేరు పెడుతున్నాను, నా కొడుకు గుడ్డివాడు కదా అలాంటి పేరు పెడుతున్నాను. సో ఇది గుడ్డి ప్రేమ అనమాట, గుడ్డి ప్రేమ యొక్క లక్షణాలు ఇవన్నమాట. సో ఇలాంటి గుడ్డి ప్రేమలో ఇప్పుడు మునిగిపోయాడు భరత మహారాజు. దీన్ని ఇక్కడ అందుకే ప్రభుపాల వారు భౌతిక ప్రేమ మెటీరియల్ లవ్ అని రాశారు ఈ యొక్క జింక పైన. స్మృతి శాస్త్రాల్లో ఈ విషయం రాశారు, యస్మిన్ దేశే మృగ కృష్ణస్ తస్మిన్ ధర్మాని ఉద్ధత, ఎక్కడైతే నల్ల జింక యొక్క పద చిహ్నాలు పడతాయో ఈ భూమి మీద అయితే ఆ భూమి పైన మనము యజ్ఞాలు రకరకాల ఇలాంటి కార్యాలు చేసుకోవడానికి కర్మకాండ కార్యకలు ఉపయుక్తమైన స్థలం అని ఈ విషయము ఉంది శాస్త్రాల్లో. సో భరత మహారాజుకి ఇక్కడ చూడండి, ఆయన ఇంకా అలాగే ఒక పిచ్చివాడు వాగినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా పైన చూశాడు తన తల పైకెత్తి, పైకి చూస్తే ఏం కనిపిస్తుందంటే అక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు సూర్యాస్తం అయిపోయింది, ఆ చంద్రుడి పైన కొన్ని మచ్చలు ఉంటాయి. చూస్తారు మీరు చంద్రుడిని ఎప్పుడైనా చూస్తే తెల్లగా ఉన్న చంద్రుడు పైన కొన్ని బ్లాక్ స్పాట్స్ అలా అక్కడ కనిపిస్తుంటాయి. సో అవి చూసి ఆయనకి అది జింకలాగా కనిపించింది. జింకలాగా కనిపించి అతను అంటున్నాడు ఇప్పుడు చంద్రుడితో, ఈ చంద్రుడైనా ఎంతో కనుకరించి నాలాంటి దుఃఖంలో మునిగిపోయిన వ్యక్తి పైన కనుకరించి ఆయన ఈ ఒక్క జింక పైన దయతో ఇది ఎలాగో ఇప్పుడు దీనికి తల్లి లేదు, ఇల్లు లేదు, ఎలో ఇలా అడవిలో ఒకటి ఒంటరిగా భ్రమిస్తుంది అనేసి దానికి రక్షణ కల్పించాలి, దానికి ఒక శరణి ఇవ్వాలి అనేసి ఈ యొక్క సింహాలు ఇలాంటి క్రూర ముఖాల నుంచి రక్షించడానికి ఈ చంద్రుడే తీసుకెళ్ళిపోయాడు జింకని తన దగ్గరికి అని ఆలోచిస్తున్నాడు. సో ఇలా చంద్రుడి యొక్క కిరణాలని చూసి మహారాజ్ భరతుడు ఇంకా అంటున్నాడు అన్నమాట, ఇలాగే వాగుతున్నాడు. ఇది ఏంటంటే ముఖ్యంగా మనం అనుకోవచ్చు, ఏంటిది ఇంత ఇదంటే ఇంత పిచ్చిగా వెర్రిగా ఎందుకు భరతుడు వాగుతున్నాడంటే, యాక్చువల్లీ ఒక వ్యక్తి మాయామోహితుడైపోయి ఇలా భౌతిక గుడ్డి ప్రేమ లేకపోతే భౌతిక ప్రేమ అంటే బేసికల్లీ ఇది అసలైన ప్రేమ కాదు, భౌతిక ఆసక్తి కారణంగా ఉత్పన్నమైన ప్రేమ అనురాగం అప్యాయత ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిలో ఎవరైతే మునిగిపోతారో సంపూర్ణంగా అప్పుడు ఎలా వ్యవహరిస్తారు అనే విషయాన్ని ఉంది ఇక్కడ. ఇక్కడ జింక ఉంది. సో మన జీవితంలో జింక బదులుగా ఎవరైనా వేరే వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే వేరే వస్తువు ఉండొచ్చు, లేకపోతే వేరే కార్యం ఉండొచ్చు. కొంతమందికి ఒక వ్యక్తి అవ్వచ్చు అది, లేకపోతే కొంతమందికి సంపత్తి అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, లేకపోతే ఇలా జింకలా కొంతమంది కుక్క పిల్ల లేకపోతే పిల్లి పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా పెంపుడు జంతువులు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ఈ జింక మనం ఐడెంటిఫై చేసుకోవాలి మన జీవితంలో. మన జీవితంలో మనకు మన జీవితంలో ఏ జింక ఎక్కడ ఎవరు, ఆ జింకను మనం అంటే ఆ జింక ఏ రూపంలో ఉంది, అది మొబైల్ రూపంలో ఉండొచ్చు, ఒక స్త్రీ రూపంలో ఉండొచ్చు, పురుషుడు రూపంలో ఉండొచ్చు, లేకపోతే వేరే ప్రాణి రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఒక వస్తువు రూపంలో ఉండొచ్చు. సో ఏది మనను భక్తి మార్గం నుంచి పక్కదారికి తీసుకెళ్తుంది, మనం భక్తిలో ధ్యానం చేసుకోకుండా మనం ఏది అడ్డుకుంటుంది, ఏ విషయం పైన మన మనసు వెళ్ళిపోతుంది, భక్తి మార్గంలో భగవంతుడి పైన ధ్యానం చేసుకునే సమయంలో భగవంతుడి పైన ధ్యానం చేసుకోకుండా ఇంకోవైపు ఏదో విషయం వస్తువు పైన ధ్యానం చేసుకుంటుంది, ఆ విషయ వస్తు వ్యక్తి ఎవరు, అది ఐడెంటిఫై చేసుకోవాలి మనం, అదే మన జింక అన్నమాట. సో మనం అక్కడ జాగ్రత్తగా ఉండాలి, అక్కడ మనం జాగ్రత్తలు పాటించాలి. ఎంత తొందరగా మనం జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. ఇక్కడ భరతుడు ఏమాత్రం జాగ్రత్తలు పాటించలేదు. సో మెల్లిగా మెల్లిగా ఏ స్టేజ్కి వచ్చేసాడంటే ఇప్పుడు జింక లేకపోతే తన జీవితమే శూన్యం అన్నట్టుగా ఆయన వివరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నువ్వు ఎంత అనుగుణంగా అంటే ఎంతో సబ్మిసివ్గా ఎంతో నమ్రతతో ఉండేవాడు డియర్ సన్ అంటే పుత్రుడు అనమాట డియర్. సో నువ్వు ఎంత నమ్రతతో ఉండేవాడు, నాకెంతో ప్రేమ నువ్వు జింక. ఇప్పుడు నీ యొక్క విరహం ఎలా అనిపిస్తుందంటే నా సొంత పుత్రుడితో నా సొంత పుత్రుడి విరహం ఎలా కలుగుతుంది బాధ, అలాంటి బాధ అలాంటి విరహాన్ని నేను అనుభవిస్తున్నాను నువ్వు లేని కారణంగా, నువ్వు వెళ్ళిపోయిన కారణంగా. సో నీ యొక్క ఈ యొక్క బాధతో నన్ను కాల్చివేస్తుంది, ఈ యొక్క జ్వరం నిండిపోయింది నా దాంట్లో, ఒక మొత్తం అడవి యొక్క మంటల్లో కాలిపోతున్నట్టు నేను కాలిపోతున్నాను లోపల నుంచి, నా హృదయం కాలిపోతుంది. సో హృదయం అంతా రగిలిపోతుంది, కాలిపోతుంది ఈ యొక్క విరహ మంటలు. అందుకే నన్ను ఇప్పుడు చంద్రుడిని చూసుకుంటూ, అందుకే నా పైన దయ తలచి ఈ యొక్క చంద్రుడు నా పైన ఇలాంటి ఒక వెన్నెల కురిపిస్తున్నాడు, అమృతం వర్షం కురిపిస్తున్నాడు. తద్వారా ఎలాగైతే ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడు ఒకవేళ జ్వరంతో ఉంటే అతని పైన నీళ్లు చల్లుతాడు జ్వరం తగ్గించడానికి. అలాగే ఈ విధంగా చంద్రుడు నాకు కొంచెం ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు, నాకు ఆనందనిస్తున్నాడు అని అలా ఊహించుకుంటున్నాడు ఈ భరతుడు. సో ఇదన్నమాట మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్రకారం ఒకవేళ ఒక ఎవరికైనా హై ఫీవర్ ఉంటే, చాలా పెద్ద చాలా ఎక్కువ జ్వరం ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ నీటిని గార్గల్ చేసి ఉమ్మేస్తే సో ఆ వ్యక్తి యొక్క జ్వరం తగ్గుతుందంట. సో ఎవరైనా వ్యక్తి గార్గల్ చేసి ఉమ్మేస్తే ఆయన పైన నీళ్ళు, దాని ద్వారా జ్వరం తగ్గుతుందంట. సో అలా ఇక్కడ భరతుడు ఆలోచిస్తున్నాడు, ఊహించుకుంటున్నాడు. సో ఈ చంద్రుడు నన్ను నా యొక్క జ్వరం తగ్గించడానికి ఈ చంద్రకిరణాలు పంపిస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పర్పట్ తాత్పర్యం ఉంది 26వ శ్లోకంలో. శుకదేవ గోస్వామి ఏమంటున్నాడు చూద్దామంట. ఉన్న ప్రియమైన రాజా పరీక్షిత, సో ఈ విధముగా భరత మహారాజు ఇంకా నియంత్రించుకోలేని యొక్క భౌతిక ఆసక్తి, ఇప్పుడు అది ఒక జింక రూపంలో ఇక్కడ ఉంది. ఆ జింక రూపం పట్ల ఉన్న ఆసక్తిని అతను ఇప్పుడు తెంచుకోలేకపోతున్నాడు, నియంత్రించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇలా ఆయన చేసుకున్న పూర్వపు కర్మల కారణంగా అతను ఆ ఉన్నతమైన ఏ యోగ పద్ధతి, యోగ ధ్యాన స్థాయి నుంచి, భగవంతుణ్ణి ఆరాధించుకునే స్థాయి నుంచి పతనమైపోయాడు. ఈ విధంగా అతను పూర్వపు చేసుకున్న కర్మల కారణం కాకపోతే ఎలా ఆ వ్యక్తి మళ్ళీ అన్ని రాజ్యము, పుత్ర పరివారము, సంపద, ప్రజలు, అంతా వదిలేసిన వ్యక్తి మళ్ళీ ఒక జింక పట్ల ఎలా ఆసక్తుడైపోతాడు? ఎందుకంటే ఈ జింక కారణంగా అతనికి ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడ్డంకిగా మారిపోవడం కాకుండా పతనం అయిపోయాడు. ఇంతగా నియంత్రించుకోలేనంత విధంగా ఈ జింక పట్ల ఎలా ఆసక్తుడైపోయాడు? ఇది తప్పకుండా పూర్వపు కర్మ కారణంగానే అని సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజు చెప్తున్నాడు. ఈ విధంగా ఒక రాజు ఇంతగా ఈ యొక్క జింక పట్ల మోహితుడైపోయాడంటే దాన్ని పోషించడం, పాలించడంలో అతను తన యొక్క ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్లక్ష్యం చేసి అక్కడి నుంచి పతనమైపోయాడు, ఆధ్యాత్మిక స్థాయి నుంచి. ఇంకా కొంచెం సమయంలో ఇప్పుడు మృత్యువు దగ్గరకు వచ్చేసింది. ఎలాగైతే ఈ మృత్యువుని విషపూరితమైన సర్పంతో పోలుస్తున్నారు, ఎలాగైతే ఒక వినమస్ సేక్ దట్ ఎంటర్స్ ద హోల్ క్రియేటెడ్ బై ద మౌ సిచ్యువేటెడ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ హిమ్. సో ఇప్పుడు మృత్యువు తన ముందు వచ్చేసింది. ఎలాగైతే ఒక విషపూరితమైన సర్పము ఎలుక చేసిన రంధ్రంలోకి ప్రవేశిస్తుందో, అలా ఇప్పుడు ఈ భరతుడి జీవితంలోకి ఇప్పుడు మృత్యువు ముందట వచ్చేసింది. ఇప్పుడు భరతుడికి మృత్యువు ముందొచ్చేసింది అంటే ఇప్పుడు భరతుడు చనిపోబోతున్నాడు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందని నెక్స్ట్ శ్లోకంలో ఉంది. దానికన్నా ముందు ఇక్కడ పరపట్లో మనకిది ప్రశ్న రావచ్చు, మనం భక్తులం కదా, భక్తులకి మరి పూర్వపు కర్మ ఏమి ఉండదు కదా, అంత పూర్వ కర్మ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది కదా, మరి ఎలా, హౌ కెన్ ఏ డివోటీ బి ఎఫెక్టెడ్ బై పాస్ట్ మిస్కండక్ట్ అండ్ విషియస్ యాక్టివిటీ, పూర్వపు కర్మ ఫలితాలని ఎలా మరి అనుభవిస్తాడు, భక్తుడికి పూర్వకర్మ ఫలితాలు ఉండవంటారు కదా అని. కర్మాని నిర్దహతి కించ భక్తి బాజం, బ్రహ్మ సమితలు చెప్పారు కదా, ఎవరైతే భక్తి చేసుకుంటారో భగవంతుడికి వారి యొక్క పూర్వపు కర్మ ఫలితాలన్నీ కూడా శూన్యమైపోతాయని. మరి అలాంటప్పుడు మరి పూర్వపు కర్మల కారణంగా ఈరోజు ఎందుకు భరతుడికి శిక్ష లభించాలి, ఫలితం లభించాలి? అలాంటప్పుడు ఇక్కడ ఒక ప్రభుపాదుడు చాలా అద్భుతమైన పాయింట్ రాస్తారు. ఇది చాలా అద్భుతమైన పాయింట్, ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ తాత్పర్యం మీరు తప్పకుండా చదవండి తర్వాత, ఒకవేళ ఇప్పుడు చదవకుంటే. 26వ శ్లోకం కంక్లూజన్ ఏంటంటే, The conclusion must be that Maharaj Bharat purposefully became over addicted to the dear and neglected his spiritual advancement. ఇక్కడ తను తెలిసి ఇలాంటి కావాలని అంటే ఈ యొక్క జింక పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. అతను జింక పట్ల ఆసక్తి పెంచుకొని తెలిసి తప్పు చేశాడు. ఇంకా తెలిసి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యాలని నిర్లక్ష్యం చేశాడు. ఆధ్యాత్మిక ఎదుగుదలని ఆయనే నిర్లక్ష్యం చేసుకున్నాడు. అంటే ఆయన చేతులారా చేసుకుందనమాట ఇది. టు ఇమీడియట్లీ రెక్టిఫై హిస్ మిస్టేక్ ఫర్ ఎ షార్ట్ టైమ్ హీ వాజ్ అవార్డెడ్ ద బాడీ ఆఫ్ ఎ డియర్. సో ఇతను ఒక తప్పు చేశాడు ఇప్పుడు భరతుడు. ఇక్కడ ఆ జింక పట్ల ఆసక్తిని పెంచుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి తప్పు చేశాడు ఇక్కడ. సో అందుకనే భగవంతుడు ఇప్పుడు ఈ యొక్క భరతుడికి ఒక పనిష్మెంట్ ఇస్తాడు, షార్ట్ టైం, ఇంకొక శరీరం, జింక శరీరం తీసుకోవడం ద్వారా. తద్వారా భగవంతుడి భరతుడికి ఇప్పుడు ఏదైతే అతను డైవర్ట్ అయిపోయాడో, అతని వ్యామోహం ఆసక్తి అంతా దేని వైపు వెళ్ళిపోయింది, ఒక జింక వైపు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆసక్తిని భగవంతుడి వైపు వచ్చే విధంగా, ఇంకా ఈ భక్తి జీవితంలో ఇంకా ఎక్కువ పరిపక్వత సాధించే విధంగా ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క దండన భరతుడికి నెక్స్ట్ జింక శరీరాన్ని ఇచ్చి విధిస్తున్నాడు. ఈ దండన ద్వారా ఆ భరతుడు ఇంకా భక్తి మార్గంలో ఎంతో బాగా ఎదిగి పరిపక్వత సాధించి భగవంతుడి పైన ఆసక్తి పెంపొందించుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక విధంగా భగవంతుడి యొక్క కృప. ఎందుకంటే ఈ విధంగా మనం చూస్తాం ఇప్పుడు ఇలా ఇతనికి కలిగిన దండన కారణంగా భగవంతుడి కృప మనం చూస్తాం ఏంటనేది. భక్తి ఎప్పుడూ నశించిపోదు, మనం చేసుకున్న భక్తి. అందుకే ఇప్పుడు భరతుడు ఇప్పటివరకు సాధించిన ప్రగతి యాక్చువల్లీ పతనం అయిపోయాడు అంటే ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ స్టాప్ అయిపోయింది గ్రోత్, అక్కడ నుంచి పడిపోయాం. కానీ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి పడిపోయాం అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం భక్తి. సో అది భరతుడి విషయంలో మనం చూస్తాం. సో భరతుడు ఎంత ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడు, ఇంకా కొద్దిగా దూరంలో అతను భగవద్ధామని తిరిగి వెళ్ళే అంత పరిపక్వత సాధించడానికి కొంచెం సమయమే, కొంచెం దూరమే ఉంది. కానీ ఆ సమయంలో అతను పతనం అయిపోయాడు. సో భగవంతుడు అందుకే ఇప్పుడు మళ్ళీ అతను తెలిసి తప్పు చేశాడు. సో అందుకే భగవంతుడు అతనికి ఒక శిక్షణ, అతని తప్పు సరిదిద్దుకునే విధంగా అతనికి ఇప్పుడు ఒక శిక్షణ విధిస్తాడు, దండన విధిస్తాడు. అదే జింక శరీరం. సో అంటే అందుకనే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్దో భరత్ మహారాజ్ వాజ్ అవార్డెడ్ ద బాడీ ఆఫ్ అన్ యానిమల్, ఒక శరీరము ఇప్పుడు జింక శరీరం లభించబోతుంది భరతుడికి. కానీ ఆయన ఎప్పుడు కూడా తన పూర్వపు చేసిన ఈ యొక్క మిస్టేక్, తప్పుని మర్చిపోలేదు. భరతుడు ఇప్పుడు జింక శరీరం దొరికింది, ఇప్పుడు మామూలుగా జింక శరీరం దొరికేసి నార్మల్గా ఇప్పుడు జింక గురించి ఆలోచించుకుంటూ చచ్చిపోతే జింక శరీరం దొరుకుతుంది, అందులో పెద్ద విశేషం ఏం లేదు. సరే, జింక శరీరం దొరికింది. జింక శరీరం దొరికిన నార్మల్లీ జింకకి పూర్వపు జన్మ గుర్తుండదు, పూర్వపు జన్మ గుర్తుండదు, పూర్వపు జన్మలు చేసిన తప్పు ఏమి గుర్తుండదు. కానీ ఇక్కడ భగవంతుడు కృప ఏంటంటే ఈ జింక శరీరం లభించిన ముందు జీవితం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏం చేశాడు భరతుడు, ఏం తప్పు చేశాడు, కావాలని చేసిన తప్పుని గుర్తుంచుకునే విధంగా ఆ స్మరణ శక్తి ఇచ్చారు, పూర్వపు జన్మ స్మరణ శక్తి. సో పూర్వపు జన్మ మొత్తం స్మరణ ఉందన్నమాట జింక శరీరం లభించిన దానికి కారణం. అప్పుడు అర్థం చేసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు అనమాట, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నాకు జింక శరీరం వచ్చేసింది. ఎందుకు? ఎందుకంటే నేను జింక పట్ల ఎంత ఆసక్తి ఉన్నయిపోయాను, తెలిసి నేను అన్ని వదులుకొని వచ్చి ఇలా మళ్ళీ అన్ని భౌతిక ఆసక్తులను వదులుకొని వచ్చి మళ్ళీ ఒక జింక పట్ల ఆసక్తి అయిపోయాను, తెలిసి ఎంత పెద్ద తప్పు చేశాను. అతనికి తెలుసు భౌతిక ఆసక్తులను వదులుకోవాలనే కదా ఆయన వదిలేసి అన్ని పులహాశ్రమానికి వచ్చి భక్తి చేసుకుంటున్నాడు. మళ్ళీ ఒక జింక పట్ల ఆసక్తి అయిపోయాడు, ఈ తప్పుని ఇప్పుడైనా సరిదిద్దుకోవాలని ఆయన రియలైజ్ అవుతాడు అన్నమాట. సో అందుకనే ఎలాగైనా జింక శరీరం నుంచి బయటపడాలనేసి కోరుకుంటాడు. సో ఈ కోరిక, ఈ జింక శరీరం నుంచి బయటపడాలనే ఆ యొక్క కోరిక ద్వారా ఇప్పుడు అతని భక్తి అనేది పరిపక్వత సాధిస్తుంది, ఇంటెన్సిఫై అవుతుంది. నేను తప్పు చేశాను, అది ఒక రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఇంకా ఇప్పుడు నేను ఎలాగైనా సరే సరిగ్గా భక్తి చేయాలి, ఈసారి ఇలాంటి తప్పు చేయకూడదని ఎంతో దృఢ సంకల్పంతో జింక శరీరంలో కూడా భక్తి చేసుకుంటాడు. తర్వాత శరీరం లభిస్తుంది మనిషి శరీరంలో కూడా ఎలాంటి భక్తి చేసుకుంటాడంటే భగవద్ధామని తిరిగి వెళ్ళిపోతాడు. సో అందుకనే ఇది పనిష్మెంట్గా అనిపించిన మనకి భరతుడికి లభించింది. కానీ దాని ద్వారా, ఆ యొక్క పనిష్మెంట్ ద్వారా ఆ భరతుడు భగవద్ధామని తిరిగి వెళ్తాడు. సో అందుకనే ఇది భగవంతుడి యొక్క కృప అన్నమాట. అందుకనే ప్రభుపాల ద్వారా రాస్తున్నాం, అందుకే మేము ఎంతో ఖచ్చితమైన విశ్వాసంతో మా భగవద్ దర్శనంలో రాస్తున్నాము. ఏమని, మన గోస్వాములు ఉన్నారు వృందావనంలో, సారీ వృందావనంలో ఎంతోమంది గోస్వాములు, కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే వృందావనంలో మళ్ళీ వాళ్ళకి ఇలా కుక్కలు లేకపోతే మంకీస్ అంటే కోతులు లేకపోతే టార్టాయిస్ అంటే తాబేళ్ళు ఇటువంటి శరీరాలు లభిస్తాయి. తద్వారా ఏంటంటే ఆ శరీరంలో వాళ్ళు కొంచెం సమయం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాంటి శరీరాల్లో జీవించి వాళ్ళ యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం అంటే ప్రాయశ్చిత్తం అని కాదు పాపాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపపడి మళ్ళీ వాళ్ళు భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళకి. సో ఈ విధంగా ఈ యొక్క శిక్షణ దండన అనేది కొంత సమయం వరకు ఇక్కడ భరతుడికి కానీ ఇలాంటి భక్తులు ఎవరైతే ఇలాంటి మంచి స్థాయికి చేరుకుని తప్పులు చేసేసి మళ్ళీ పతనం అయిపోతారో అలాంటి వాళ్ళకి ఇలాంటి దండన శిక్షణ లభిస్తుంది, వాళ్ళకి ఇలాంటి పశు శరీరాలు లభిస్తాయి. కానీ ఇది వారి పూర్వపు ఎప్పుడో ఎన్నో జన్మల క్రితం చేసుకున్న కర్మ ఫలితాలు కాదు, ఇప్పుడు చేసుకున్నది దానికే రియాక్షన్ అనమాట. మీరు ఈరోజు తప్పు చేశారు కదా దానికి రియాక్షన్, ఇప్పుడు భరతుడు అక్కడ తప్పు చేశాడు దానికి రియాక్షన్ అని క్లియర్గా ప్రభుపాల వారు చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు పాస్ట్ కర్మ. ఇలా అని మనకు కనిపిస్తుంది, అయ్యో పూర్వపు కర్మ ఫలితాల్లో కనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా ఇప్పుడు చేసుకున్న కర్మే. బట్ ఇట్స్ ఆఫర్డ్ రెక్టిఫై. అండ్ ఇదంతా ఎందుకు, ఇది ఒక దండన శిక్షణ భగవంతుడు ఈ విధంగా ఎందుకు ఎలా ఎందుకు విధాన ఎలా విధిస్తున్నాడు అంటే తద్వారా ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోకి వచ్చేసి భక్తి చేసుకుని భగవద్ధామని తిరిగి వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది ఈ దండన శిక్షణ. ఒక్కొక్కసారి అవసరం అవుతుంది, సో భగవంతుడు అది ఇస్తాడు. సో ఇప్పుడు మృత్యు సమయం వచ్చేసింది, మృత్యు ముందుకు వచ్చేసింది. అప్పుడు రాజు ఆ సమయంలో మృత్యువు సమయంలో ఇక చచ్చిపోయే సమయంలో అతను చూస్తాడు ఆ జింక వచ్చి తన పక్కన కూర్చుంటుంది ఒక కొడుకులాగా. అండ్ ఆ జింక ఏడుస్తుంది తన యొక్క మృత్యు సమయం చూసి, మృత్యు పొందుతుంటే. ఆ సమయంలో ఆ భరత మహారాజు సంపూర్ణంగా జింకను ధ్యాసలో జింకను చింతించుకుంటూ జింక గురించి ఆలోచించుకుంటూ ఇంకా కృష్ణుడి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన వదిలి వెళ్ళిపోయాడు, వదిలేశాడు అంటే ప్రపంచాన్ని వదిలేశాడు అంటే ప్రాణాలు వదిలేశాడు. సో అందుకనే ఈ జింకను తలుచుకుంటూ జింకను గురించే ధ్యానించుకుంటూ ప్రాణాలు వదిలేశాడు కారణంగా మళ్ళీ అతనికి నెక్స్ట్ జన్మ అనేది జింక శరీరం లభించింది. కానీ ఇందులో ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏం కలిగిందంటే, లాభం ఏం కలిగిందంటే, ఆయనకి జింక శరీరం లభించిన ఒక మంచి పని మంచి జరిగింది ఏంటంటే, అతనికి మనిషి శరీరం లభించకపోయినా జింక శరీరం లభించినా అతను మాత్రం తన పూర్వపు జన్మలో జరిగిన అన్ని ఘటనలు కూడా ఏది కూడా మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి, ఏమేం జరిగింది ఏమేం చేశాడు. సో అప్పుడు ఆయనకి క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది అనమాట, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆయన రియలైజ్ అవ్వలేకపోతున్నాడు ఈ శరీరంలో. సో ఈ శరీరంలో అందుకే భగవంతుడు ఇలాంటి శరీరంలోనికి వీడికి లాభం లేదు, రియలైజ్ అవ్వట్లేదు. సో జింక శరీరం ఇస్తే అప్పుడు రియలైజ్ అవుతాడు, రియలైజ్ అయితే అప్పుడు సరిగ్గా భక్తి చేసుకుంటాడు ఇంకోసారి ఆయన తప్పు చేయకుండా అవకాశం ఉంది. సో భగవంతుడు ఎప్పుడు మా భక్తుడికి ఇలాంటి శిక్షణ కానీ ఆయన అంత కృపని ఎలాంటి కృప ఇస్తాడంటే ఆయన కృప ద్వారా మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రాగలిగే విధంగా. సో ఈ విధంగా మామూలుగా అయితే మనకు తెలుసు భగవద్గీతలో శ్లోకం ఉంది, ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సాధద్భావ భావిత. ఆ శ్లోకం ప్రకారం ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఎప్పుడు జింక గురించి ఆలోచించుకుంటాడు కాబట్టి జింక శరీరం లభించింది. కానీ విశేషత ఏంటంటే అతనికి జింక నార్మల్గా జింకకి పూర్వపు జన్మ మనిషి జన్మ గురించి ఏం గుర్తుండదు, కానీ ఈ జింకకి భరతుడికి ఇప్పుడు జింక శరీరంలో ఉన్న భరతుడికి మొత్తం పూర్వపు జన్మ గుర్తుంది. ఇదే భగవంతుడి యొక్క కృప. సో మరి ఈ మృత్యు సమయంలో ఒక ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శిక్షణ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ శిక్షణ, మృత్యు సమయంలో ఒక వ్యక్తి ఏమి ఆలోచిస్తాడు ఏమి చింతిస్తాడు దేనిపైన ధ్యానం చేస్తాడంటే, తన జీవితంలో దేని పట్లానికి ఎక్కువగా ఆసక్తి ఉందో ఎప్పుడు దాని దేని గురించి ధ్యాసిస్తూ ఉన్నాడో అదే తన మనసులోకి మృత్యు సమయంలో కూడా వస్తుంది. సో అందుకనే మనకి ఈ యొక్క భక్తి చేసుకొని భక్తిలో ఈ భక్తి ద్వారా మనం మనస్సును నియంత్రించుకొని మన మనస్సుని భగవంతుడిపైన కేంద్రించుకునే విధంగా మనం ధ్యానం చేసుకొని మన భక్తిలో పురోత్సహించాలి మనం. అందుకని మైండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే అప్పుడు మన మనస్సు ఏ విషయ వస్తుపైన ఆసక్తి ఉందో ఏ విషయ వస్తుపైన ఎప్పుడు ధ్యానించుకునేదో అదే మన ధ్యానంలోకి మృత్యు సమయంలో కూడా వస్తుంది. మరి అదే మృత్యు సమయంలో వస్తే మరి మనము ఇంకా దాని ప్రకారం నెక్స్ట్ జీవితం జన్మ లభిస్తుంది. సో అందుకనే ఒక్కొక్కసారి అనుకుంటారు కొంతమంది, ఇప్పుడు భక్తి చేసుకోవడం ఎందుకు, చచ్చిపోయే టైంలో భక్తి చేసుకుంటే సరిపోతుందిలే, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది కదా, ఇప్పటి నుంచే భక్తి చేసుకోవడం ఎందుకు, ఇంత యువన వయసులో లేకుండా చిన్నప్పటి నుంచే పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఇంకా చాలా టైం ఉంది భక్తి చేసుకోవడానికి. చచ్చేటప్పుడు కదా, చచ్చేటప్పుడు హరే హరే కృష్ణ హరే రామ అని చచ్చిపోతే సరిపోతుంది, భగవద్గీత దగ్గరికి వెళ్ళిపోతాం, అయిపోయింది. జీవితాంతం ఎలా జీవించినా సరిపోతుంది, ఇప్పుడు నుంచే భక్తి చేసుకోవడం ఏం అవసరం అని కొంతమంది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. పాయింట్ ఏంటంటే, నువ్వు ఆ టైంలో మృత్యు సమయంలో కృష్ణారామ అనుకోవడానికి మనసులోకి కృష్ణుడు రాముడు రావాలి. ఎందుకు వస్తాడు? మీరు జీవితాంతం కృష్ణుడు రాముడి గురించి తలుచుకుంటే, ఆయనపైన ధ్యానిస్తే అప్పుడు కృష్ణుడు రాముడు మీకు మనసులో ధ్యానంలోకి మృత్యు సమయంలో వస్తారు. అది సైన్స్ అనమాట, అది లాజిక్. అందుకని జీవితాంతం మనం భక్తి చేసుకోవాలి, ప్రతిరోజు జపం చేసుకోవాలి, ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడి గురించి చర్చించుకోవాలి, భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడిని స్మరించుకోవాలి. సహజంగా మనం చేసుకోలేకపోతే సాధన, అందుకే సాధన అంటారు. సాధన అంటే నియమిత రూపంలో ప్రతిరోజు ఎలాగైనా సరే నేను 16 మాలలు చేస్తాను జపం. అంటే ఏంటి 16 మాలలు చేస్తున్నారు అంటే 2 గంటలు మీరు భగవంతుడిని స్మరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతిరోజు ఒక నియమం ప్రకారం. ఆ విధంగా మనము ఏదో ఒక విధంగా భగవంతుడిని తలుచుకునే విధంగా ఏదో ఒక కార్యంలో నిమగ్నమైపోయి ఉంటే అప్పుడు మనకు అది శ్రేయస్కరం అన్నమాట. సో ఈ యొక్క కృప లభించింది ఆయన పూర్వపు జన్మ స్మరించుకునే విధంగా, గుర్తుండే విధంగా. తద్వారా భరతుడికి అది ఎంతో లాభదాయకం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ భక్తి సరిగ్గా చేసుకుని భగవద్ధామానికి వెళ్తాడు. సో ఇక్కడ మనము ఇంకొక శిక్షణ నేర్చుకునేది ఏంటంటే, డ్యూ టు హిజ్ విల్ఫుల్ నెగ్లెక్ట్, ఇలా కావాలని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే భక్తి మార్గంలో, భక్తుడు ఒక్కొక్కసారి భక్తి మార్గంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేసేయచ్చు. నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను, లేకపోతే ఇంకా నేను ఇంకా పతనం అయ్యే అవకాశం లేదని కూడా కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుంటారు. సో ఏదైనా కానివ్వండి, ఏదైనా కారణంగా ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఏదైనా భౌతిక ఆసక్తికి లొంగిపోతే అప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడు మనకి ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తాడు, కొంత సమయం వరకు ఇచ్చేసి మళ్ళీ సరిగ్గా దారిలోకి తీసుకొస్తాడు అనమాట మనని. ఇప్పుడు భరతుడిని అలా దారిలోకి తీసుకొస్తాడు, ఇది భగవంతుడి ప్రేమ. ఇప్పుడు భగవంతుడికి అర్థమైంది, ఇప్పుడు ఈ వ్యక్తి భక్తి మార్గం నుంచి పక్కదారి వెళ్ళిపోయాడు, పక్కదారి పట్టేశాడు, వేరే దారిలో వెళ్ళిపోతున్నాడు. సో ఎవరు తీసుకొస్తారు మరి సరైన దారికి? ఇప్పుడు అక్కడ ఎవరు లేరు భరత మహారాజానికి, మహారాజుని సరైన దారిలో తీసుకురావడానికి, తప్పు దారిలో వెళ్ళిపోతున్నాడు అని చెప్పడానికి కూడా ఎవరు లేరు. అందుకే ఇప్పుడు భగవంతుడు ఇలాంటి చిన్న చిన్న దండను విధించి జింక శరీరాన్నించి ఆయనను ట్రాక్లోకి తీసుకొస్తారనమాట. ఇది భగవంతుడు కృప. ఎందుకంటే భగవంతుడు కూడా కోరుకుంటున్నారు మీరు తిరిగి రావాలని దగ్గరికి. సో అందుకనే భగవంతుడు ఆ విషయాన్ని అనుగుణంగానే ఆయన దండాన్ని విధిస్తున్నారనమాట. సో ఈ విధంగా జింక శరీరం రవించినా కానీ భరతుడికి అతడు పూర్వపు జన్మలో ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు ఆయన గుర్తుంచుకోగలుగుతున్నాడు పూర్వపు జన్మ జింక శరీరంలో ఉండి, ఎందుకంటే ఆయన భక్తి చేసుకున్నాడు. సో ఇదన్నమాట, భక్తి ఎప్పుడు అందుకే నశించిపోదు, మీరు చేసుకున్న భక్తి ఎప్పుడు లాస్ అవ్వదు, అది మీకు ఎప్పుడైనా ఫలితాన్ని ఇస్తుంది, అది ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడుతుంది. స్వల్పం పియస్య ధర్మస్య త్రాయతి మహతోభయ. సో ఇక్కడ అందుకనే ఇప్పుడు ఈ యొక్క భరతుడు అర్థం చేసుకున్నాడు, నాకు ఎందుకు ఈరోజు జింక శరీరం లభించింది ఈ జీవితంలో అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేసేసాను, నాకు జింక శరీరం వచ్చేసింది. ఇది ఒక భక్తుడి పైన భగవంతుడి కృప, ఇక్కడ భరతుడి పైన కృప. అతనికి జింక శరీరం వచ్చినా కానీ అతను భక్తి గురించి గుర్తుంచుకోగలిగాడు, జింక శరీరంలో ఉండి కూడా భక్తి చేసుకోగలిగాడు. మామూలుగా భక్తి మనిషి శరీరంలోనే చేసుకోగలం అవునా, పశువుల శరీరంలో ఉండి భక్తి చేసుకోవడం కష్టం, వాళ్ళకంత చేతన అనేది ఉండదు పశువులకి అర్థం చేసుకోవడానికి భక్తి తత్వాల్ని. కానీ ఇక్కడ ఈ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయనకు పూర్వపు జన్మ గుర్తుండడమే కాదు, ఆయన చేసుకున్న తప్పు అర్థం చేసుకున్నాడు, పశ్చాత్తాపడమే కాదు, ఇప్పుడు ఈ జింక శరీరంలో ఉండి భక్తి చేసుకుంటాడు. ఇది ఒక గొప్ప విశేషత అనమాట, భరత మహారాజు జింక శరీరం లభించి. ఈ విశేషత, ఈ స్పెషల్ డిస్కౌంట్, స్పెషల్ కన్సెషన్ ఈయన భక్తుడు కాబట్టి ఆయనకు దొరికింది, భగవంతుడు ఇచ్చిన స్పెషల్ డిస్కౌంట్ అనమాట. లేకపోతే జింక శరీరంలో భక్తి చేసుకోవడానికి నార్మల్గా ఏ జింకలు అలా చేసుకో. ఇప్పుడు జింక శరీరంలో ఇప్పుడు భరత మహారాజు ఎలా పశ్చాత్తాప పడుతూ ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, పశ్చాత్తాపంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత పెద్ద దురదృష్టం జరిగిపోయింది, అంటే మిస్ఫార్చ్యూన్, ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది, నేను ఆధ్యాత్మిక ఆత్మసాక్షాత్కార మార్గం నుంచి పతనం అయిపోయాను, నేను నా నిజమైన స్వపుత్రుల్ని, 5 మంది పుత్రులు ఆయనకి, నా పుత్రుల్ని, నా భార్యను, నా ఇంటిని అన్నిటినీ కూడా త్యాగం చేశాను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్దాము అని. ఇంకా నేను ఎంతో పుణ్య తీర్థస్థలానికి వెళ్ళాను. ఇక్కడ అడవి దగ్గర పులహాశ్రమానికి తీర్థస్థలానికి వెళ్ళి అక్కడ సంపూర్ణంగా నన్ను నేను నియంత్రించుకొని ఇంకా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాను. సంపూర్ణమైన భగవంతుడి భక్తిలో నిమగ్నమైపోయాను. ఎలా? స్మరణం, శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇలా భగవంతుడిని ఎప్పుడు భగవంతుడి గురించి వింటూ, శ్రవణం చేస్తూ, భగవంతుడి గురించి స్మరణం చేస్తూ, భగవంతుడి నామాన్ని జపం చేస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ, ఆ వాసుదేవుడి కృష్ణుడిని ఎంతో చక్కగా నేను భక్తి చేసుకొని, ఎంతగా అంటే నేను నా మనస్సు అంతా కూడా భగవంతుడిపై నిమగ్నం అయిపోయింది. అయినా కానీ నా మూర్ఖత్వం, ఒక పిచ్చి మూర్ఖత్వం నాది, మళ్ళీ ఈ మనస్సు ఈసారి ఒక జింక పట్ల ఆసక్తురాలైపోయింది. ఈ మనస్సు ఈ జింక పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం కారణంగా నేను మళ్ళీ ఈరోజు ఈ జింక శరీరాన్ని పొందాను. సో నా యొక్క భక్తి మార్గం నుంచి నేను పతనం అయిపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు భరతుడు. జింక శరీరంలో బాధపడుతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా మూర్ఖత్వం కారణంగా. ఇది ఫూలిష్నెస్. ప్రభుపాద్ గారు ఇక్కడ రాస్తున్నారు, దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ఎవ్రీ డివోటీ. ప్రతి భక్తుడికి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ వీ మిస్యూజ్ అవర్ పొజిషన్ అండ్ థింక్ దట్ వీఆర్ ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ డివోషనల్ సర్వీస్ అండ్ కెన్ డూ వాట్ ఎవర్ వీ లైక్, వీ హ్యావ్ టు సఫర్ లైక్ భరత్ మహారాజ్ అండ్ కండెమ్ టు యాక్సెప్ట్ ద టైప్ ఆఫ్ బాడీ దట్ ఇంపేర్స్ అవర్ డివోషనల్ సర్వీస్. అంటే ఏంటంటే, ఇలా మనం ఇప్పుడు భక్తుల గురించి చెప్తున్నారు, భక్తుల కోసం, మన కోసమే చెప్తున్నారు ప్రభుపాద గారు, బయట వాళ్ళ కోసం కాదు. సో ఒకవేళ మనం కూడా ఇప్పుడు అనుకున్నామనుకోండి, నేను బాగా భక్తి చేస్తున్నాను, నేను ఎంత మంచిగా భక్తి చేస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేసినా ఏం కాదు, నాకేం కాదనుకుని ఇష్టం వచ్చినట్టు మనం వ్యవహరించామనుకోండి, భరత మహారాజు లాగానే మనము మరి తర్వాత కష్టాలు బాధపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది, ఆ పరిస్థితికి రాగలుగుతాం. మళ్ళీ ఇలాంటి భరత మహారాజు వంటి శరీరం లభించవచ్చు, అప్పుడు మనం ఆ శరీరంలో భక్తి సరిగ్గా చేసుకోలేమండి. ఇప్పుడు భరతుడు చేసుకుంటాడు భక్తి, కానీ జింక శరీరంలో కానీ భగవద్ధామానికి అప్పుడే వెళ్ళిపోలేడు, మళ్ళీ ఇంకో శరీరం ధరించాల్సి వస్తుంది, మూడో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఒక జన్మలో కంప్లీట్ చేయాల్సిన కార్యాన్ని మూడు జన్మలు పట్టింది భరతుడికి, చేసిన తప్పు కారణంగా, ఈ మూర్ఖత్వం కారణంగా. అందుకనే మనం ఎంత బాగా భక్తి ఇప్పుడు చేసుకుంటున్నా, ఈరోజు చేయగలిగినా, ఎప్పుడు కూడా మనం ఊహించుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, లేకపోతే ఎప్పుడు కూడా మనం అహంకారంతో ఇలా వ్యవహరించకూడదు. నేను చాలా గొప్ప భక్తుణ్ణి, నేను చాలా బాగా భక్తి చేస్తున్నాను, అందరు నన్ను ప్రశంసిస్తున్నారంటే నేను చాలా గ్రేట్ అనుకుంటాను అని అనుకోకూడదు. ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి భక్తి మార్గంలో, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత అడ్వాన్స్ చేసినా సరే, ప్రభుపాల గారు ముందు కూడా చెప్పారు ఆ విషయాన్ని. సో ఇది భగవంతుడి కృప. సో భక్తుడి పట్ల విధంగా ఒక్కొక్కసారి భగవంతుడు ఇలా మనం తప్పు చేస్తే మూర్ఖత్వంతో భగవంతుడు ఇలాంటి శిక్షణ దండన విధించి మనని సరైన దారికి తీసుకొస్తాడు. కానీ అయినా మనము అలాంటి ఛాన్స్ తీసుకోకూడదు. ఎలాగో ఉన్నాడులే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనుకుని ఇష్టం వచ్చినట్టు వివరించకూడదు. సో ఇక్కడ అందుకనే బై హిస్ ఓన్ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ హిస్ డివోటీస్ కృష్ణ టీచర్స్ అస్ హౌ టు బికమ్ కాషియస్ ఇన్ డివోషనల్ సర్వీస్. ప్రభుపాల ద్వారా రాస్తున్నాం. అందుకని ఇలా భగవంతుడు తన ఎన్నో లీలల ద్వారా, ఇక్కడ కొన్ని భక్తుల ద్వారా, భక్తుల జీవన చరిత్రల ద్వారా మనకు నేర్పిస్తున్నారు ఈ శిక్షణ. ఎంత అప్రమత్తంగా జాగ్రత్తగా మీరు భక్తి చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ పర్పట్ కూడా చాలా మంచి పర్పట్, ఇంపార్టెంట్ పర్పట్ సాధకులకి, 29th పర్పట్ తాత్పర్యం. సో ఈ భరత మహారాజు ద్వారా కృష్ణుడు మనకు నేర్పిస్తున్నాడు మనము ఎలా భక్తి సరిగ్గా చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఒకవేళ మన మనస్సుని సంపూర్ణంగా భగవంతుడిపైనే కేంద్రీకరించి అటు ఇటు వేరే వాటిపైన ధ్యానించకుండా మనం సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవడం ఎంత అవసరం. ఇక ప్రభుపాల ద్వారా రాస్తుంది, యాజ్ ఫార్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ కన్సర్న్, అంటే ఇస్కాన్ సభ్యులు గురించి చెప్తున్నారు, వాళ్ళు అన్నీ కూడా త్యాగం చేసి కృష్ణ చైతన్య ఆందోళనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ నేను అన్నీ వదిలేశాను, అన్నీ వదిలేసి ఇప్పుడు భగవంతుడి ఈ యొక్క ఇస్కాన్లో జాయిన్ అయిపోయాను, ఇంకా ఇస్కాన్ ఇంకా మొత్తం నా జీవితంలో నాకు వేరే అన్నీ ఏం లేవు, నేను రిటైర్ అయిపోయాను, లేకపోతే నేను సన్యాసం తీసుకున్నాను, లేకపోతే నేను బ్రహ్మచారి అయిపోయాను, నేను లేకపోతే ఫుల్ టైం గృహస్థ అయిపోయాను, నేను మందిరంలోనే ఉంటాను, లేకపోతే ఎప్పుడు 24 గంటలు భక్తి చేసుకుంటాను అనేసి మీరు, నేను ఇంకా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలోనే ఉన్నాను 24 గంటలు అని మీరు అనుకున్నా, మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భరత మహారాజు నుంచి నేర్చుకోవాలి విషయం. ఒక్క క్షణం కూడా మనము అనవసరంగా అనవసరమైన విషయాలపైన, లేకపోతే సమయాన్ని ఇలా ఇంద్రియ తృప్తికి కానీ, ఎలా అంటే ఎక్కువగా అనవసరమైన విషయాలు మాట్లాడడంలో కానీ, ఏవైతే కృష్ణుడికి కృష్ణ సేవకి సంబంధించినవి కావు. లేకపోతే అతిగా పడుకోవడం, అతిగా తినడం, రూపాల ద్వారా రాస్తున్నారు తినడాన్ని మీరు మిమ్మల్ని తినద్దనవారు చెప్పట్లేదు, కానీ అతిగా తిన్నారనుకోండి, ఓవర్ ఈటింగ్, వొరేషియస్లీ ఈటింగ్ రూపాల ద్వారా రాస్తున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తింటే ఎక్కువ పడుకోవాల్సి వస్తుంది, దాన్ని జీర్ణించుకోవాలి కదా, ఎక్కువ పడుకోవాల్సి వస్తుంది, నిద్ర వస్తుంది ఎక్కువగా. సో ఎక్కువ పడుకుంటే ఎక్కువ తిన్నారు, ఎక్కువ పడుకున్నారు, దాని తర్వాత ఇంద్రియాలన్నీ ఇంకా ప్రేరేపితమై ఆ ఇంద్రియాలు సంతృప్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు, తద్వారా మీరు ఉన్నతమైన స్థాయి నుంచి పతనమైపోతారు. సో అందుకనే మనం అందుకనే అలా అంటే మీరు పతనమైపోతారు పర్మనెంట్ కాదు, కానీ కొంత సమయం వరకు బ్రేక్ వస్తుంది, ఆ ప్రోగ్రెస్లో బ్రేక్ అన్నమాట ఇది. సో ఇప్పుడు భరత మహారాజు కూడా టైం పడుతుంది, ఇప్పుడు ఒక జన్మలో అయిపోయింది, మూడు జన్మలో అతను భగవద్ధామని తిరిగి వెళ్ళాడు. అందుకని మనము ప్రతి క్షణం ప్రతి ముహూర్తము మనం ప్రయత్నించాలి ఈ జీవితంలో భగవంతుడికి శుద్ధభక్తి మాత్రమే చేసుకోవాలి, వేరే ఏమి చేయకూడదు అనేసి. అలా ఉంటేనే, అలా చేసుకుంటేనే మనం తప్పకుండా ఈ జీవితంలోనే తిరిగి భగవద్ధామని వెళ్ళిపోతాం, అదే మన లక్ష్యంగా ఉండాలి మనకి. సో ఇక్కడ నెక్స్ట్ 35 శ్లోకంలో లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి. సో 30 శ్లోకంలో చెప్తున్నారు భరత మహారాజు ఆ విధంగా ఇప్పుడు జింక శరీరం లభించిన ఆయన ఈ విధంగా నిరంతరం పశ్చాత్తాపడ్డాడు. ఆ విధంగా ఎంత ఆ పశ్చాత్తాపంతో అతనికి మళ్ళీ సంపూర్ణమైన వైరాగ్యం పుట్టుకొచ్చేసింది. ఈ మొత్తం భౌతిక వస్తువులు గురించి, అన్ని భౌతిక ప్రపంచం నుంచి ఆయనకు వైరాగ్యం పుట్టుకొచ్చేసింది సంపూర్ణంగా. కానీ ఈసారి అతను ఎవరికి చెప్పలేదు ఈ విషయం గురించి, ఎవరితో చెప్పకుండా అతను పుట్టగానే అతను పుట్టిన తన తల్లిని కూడా వదిలేస్తారు. అంటే ఇప్పుడు జింకగా పుట్టాడు, జింక తల్లిని వదిలేసి అక్కడ నుంచి ఆయన పుట్టింది ఎక్కడంటే కలంజర పర్వతంలో, ఆ కలంజర పర్వతాన్ని ఆ ప్రదేశాన్ని వదిలేసి ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రదేశాన్ని వదిలేసి శాలగ్రామ అనే అడవికి వెళ్ళి అక్కడే మళ్ళీ పులస్తే పులహ ఆశ్రమానికి వెళ్ళి అక్కడే మళ్ళీ భక్తి చేసుకుంటున్నాడు. ఎక్కడైతే ముందు చేసుకున్నాడో లాస్ట్ జన్మలో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. సో అందుకే ఎందుకంటే ఆ యొక్క గ్రామము అక్కడ ఎంతోమంది ఇక్కడ వస్తున్నారనమాట, అక్కడ ఒక ప్రభావం అనమాట, అసోసియేషన్ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్. Therefore, ISKCON tries to perfect one who enters in the society. So, this society is the ISKCON society. If you go to the ashram, you go to the ashram, you go to the ashram, you go to the ashram. So, that is a problem. So, in ISKCON, there is a society here. There is a bhaktula sangathya. This bhaktula sangathya, we have to do bhakti. That is why we have to do this. This is not a free hotel. Prabhupada is asking. This society is not a free hotel. We have to do bhakti. Therefore, everyone who is ISKCON members, everyone who is jagrataga, who is doing the work, who is doing the work, ఎవరైనా సరే ఎంత బాగా మనం మన ఆధ్యాత్మిక కార్యాలని నిర్వర్తించాలంటే, ఎవరైనా మన సాంగత్యంలోకి మన సొసైటీలోకి ఇస్కోన్ సొసైటీలోకి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు మనతో పాటు ఉండి ఆ సాంగత్యంలో ఉండి వాళ్ళు భక్తులుగా మారిపోయి వాళ్ళు కూడా భగవద్ధామానికి మనతో పాటు తిరిగి వెళ్ళిపోవాలి. సో ఈ జీవితంలోనే ఇస్కాన్లో ఉన్న సభ్యులు ఎలా వ్యవహరించాలి, ఎలా భక్తి కార్యాలు చేసుకోవాలంటే, ఎవరైనా మన సొసైటీలోకి ప్రవేశిస్తే అతను కూడా బయటి వాడు కూడా భక్తుడిగా మారి భగవద్ధామానికి ఇదే జీవితంలో తిరిగి వెళ్ళిపోయే విధంగా మనము కార్యాలు నిర్వర్తించాలి ఇస్కాన్లో ఉన్న వాళ్ళు. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి ఇస్కాన్లోకి వచ్చి భక్తి చేసుకుందామని వచ్చి భక్తుల్ని చూసి వాళ్ళ వ్యవహారం చూసి భయపడి పారిపోతున్నాడు అంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టు. ఇస్కాన్ మెంబర్గా మీరు మీ యొక్క బాధ్యతను మీరు నిర్లక్ష్యం చేసినట్టు, బాధ్యతను మీరు నిర్వహించిన వాళ్ళు కాదు. సో అందుకే ప్రభుపాల గారు చెప్తున్నారు ఇస్కాన్ సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే మనం ఎంత బాగా భక్తి చేసుకోవాలంటే, ఎంత బాగా మనం వ్యవహరించాలంటే, భక్తి కార్యాలు బాధ్యతలు ఎంత బాగా చేసుకోవాలంటే, ఒక వ్యక్తి కొత్త వ్యక్తి కూడా అతనికి ప్రేరణ కలగాలి, అరే ఇలాంటి భక్తుల సంగత్యంలో నేను కూడా బాగా భక్తి చేసుకోగలను, నాకు భక్తి చేసుకోవాలి, నేను కూడా భక్తి చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అని ప్రేరణ కలిగి అతను భక్తి చేసుకోగలగాలి. సో ఈ విధంగా ఈసారి మళ్ళీ భరత మహారాజుకి జింక శరీరం లభించినప్పుడు అతను ఏం చేశాడంటే అలా తన ఇంటిని త్యాగం చేసేసి వెంటనే మళ్ళీ అక్కడ పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ మంచి స్థలం అది భక్తి చేసుకోవడానికని, ఆధ్యాత్మిక కార్యాలు చేసుకోవడానికని. సో అందుకే ఎవరు కూడా తన పరివారము, తన పుట్టిన ప్లేస్, జన్మస్థలం పైన ఎక్కువగా వ్యామోహం ఆసక్తి పెంచుకోకూడదు. అతను భక్తుల సాంగత్యం యొక్క శరణ తీసుకొని కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అతని జీవితంలో. అతను సో మన్ షుడ్ టేక్ ద షెల్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. భక్తుల సాంగత్యం మనం గ్రహించాలి, ఇంకా మన కృష్ణ భావనామృతాన్ని మనము అలవర్చుకోవాలి. పెంపొందించుకోవాలి భక్తుల సాంగత్యంలో. అది భక్తుల సాంగత్యం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం. సో ఈ విధంగా ఇప్పుడు ఆశ్రమం పులహాశ్రమంలో భరతుడు జింక శరీరంలో అక్కడ ఉండి ఈసారి చాలా జాగ్రత్తగా ఏమాత్రం అసత్సంగం ఇలా తప్పుడు వస్తువులు ప్రాణులతో ఎక్కడ వేరే వారితో సాంగత్యం భౌతిక సాంగత్యం చేయకుండా జాగ్రత్త పడ్డాడు మళ్ళీ పతనం అవ్వకుండా. ఇంకా అతను ఈ యొక్క పూర్వపు జన్మపు కథ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. సైలెంట్గా అక్కడే ఉన్నాడు ఆశ్రమంలో. అక్కడ ఎండు ఆకులను తినేసి అతను ఎలా, అతను ఒక్కడే కాదు అతనితో పాటు పరమాత్మ ఉన్నాడు. ఈ విధంగా అతను ఆ పుణ్యస్థలంలో తీర్థస్థలంలోనే భగవంతుడిపైనే ధ్యానించుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ యొక్క పుణ్యస్థలంలోనే స్నానం చేసి పుణ్యతీర్థంలోనే ఫైనల్గా అక్కడే శరీరం వదిలేశాడు. సో ఈ విధంగా ఈ తీర్థస్థలాల యొక్క మహాత్మ్యం ఇక్కడ చెప్తున్నారు మన ప్రభుపాద వారు. ఇక్కడ భరతుడు మళ్ళీ ఆ తను పుట్టిన కలంజర పర్వతాన్ని వదిలేసి మళ్ళీ శాలగ్రామ వనానికి ఎందుకు వెళ్ళాడు, ఆ పులహాశ్రమానికి ఎందుకు వెళ్ళాడు అంటే అది హరిద్వార్లో ఉందని ముందే చెప్పారు కదా. సో ప్రభుపాద వారు ఇది తీర్థస్థలం, పుణ్యక్షేత్రం, తీర్థస్థలం. ఈ తీర్థస్థలాల్లో ఏంటంటే మనం అక్కడ శరీరం వదిలేసిన అక్కడ మనకి ఎంతో మంచి డెస్టినేషన్ దొరుకుతుంది, ముక్తి లభించవచ్చు. లేకపోతే ఇక్కడ జింక శరీరంలో ఉన్న కారణంగా ఆయనకి నెక్స్ట్ మనిషి శరీరం లభిస్తుంది మనం చూస్తాం. సో ఈ బృందావనం, హరిద్వార్, ప్రయాగ్, జగన్నాథ్పురి ఇవన్నీ ఎందుకు ఈ తీర్థస్థలాల ముఖ్యమైన లాభం ఏంటంటే తీర్థస్థలాల్లోనూ మనం వెళ్తే అక్కడ భక్తి చేసుకోవడానికి మనకు ప్రేరణ కలుగుతుంది, భక్తి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇదన్నమాట ముఖ్యమైనది. అందులో కూడా బృందావనం అనేది చాలా ఉన్నతమైన తీర్థస్థలం మనందరికీ, వైష్ణవులందరికీ, కృష్ణ భక్తులందరికీ. ముఖ్యంగా ఎవరైతే కృష్ణ భక్తులు తిరిగి మనము వైకుంఠలోకాలకి అందులో పైన బృందావనంలో గోలోక బృందావనంకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలా భక్తులందరూ కూడా బృందావనంకి వెళ్ళి అక్కడ ప్రతిరోజు యమునలో స్నానం చేసి రెగ్యులర్గా ఆ విధంగా ఈ భౌతిక కల్మషాలన్నింటినీ తొలగించుకొని ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు జింక అక్కడ పులాశ్రమం వెళ్ళి అక్కడ తీర్థనదిలో స్నానం చేసి శుద్ధమైపోయి అలా శరీరాన్ని త్యాగం చేసింది అనమాట. ఈ విధంగా భక్తులు కూడా ఇలా బృందావనం ఇలాంటి తీర్థక్షేత్రాలకి వెళ్ళి అక్కడ కూడా మనం స్నానం చేసి యమునలో అలాంటి పుణ్యనదుల్లో తీర్థనదుల్లో ఇంకా అక్కడ నిరంతరం భగవంతుడి నామాన్ని జపం చేయడం, భగవంతుడి గుణమహిమల్ని శ్రవణం చేయడం, భగవంతుడి లీలల్ని శ్రవణం చేయడం, తద్వారా ఈ విధంగా మనం ఏమవుతుందంటే మనం శుద్ధమైపోయి ముక్తి పొందడానికి యోగ్యత మనకు లభిస్తుంది. కానీ ఒకవేళ మనము అక్కడికి వెళ్ళి కూడా ఎక్కడైనా ఉండి మళ్ళీ ఇప్పుడు భరత మహారాజు చేసిన తప్పునే మనం చేసామనుకోండి, ఏదో భౌతిక విషయాల పట్ల ఆసక్తులు అయిపోవడం కానీ, లేకపోతే తెలిసి తెలిసి కావాలని ఇంద్రియ తృప్తిలో ఇంద్రియాల్ని భోగించడానికి ప్రయత్నించడం చేస్తే మరి తప్పకుండా ప్రభుపాద వారు రాసిన ఇలా భరత మహారాజుకి లభించినట్టు ఒక శిక్షణ లభించాలి, దండన లభించాలి. మళ్ళీ ఒక కనీసం ఒక జీవితం మళ్ళీ ఒకసారి ఇలా పనిష్మెంట్ దండన మనకు కూడా లభించాలి, ఎవరికైనా లభించాలి ఇలాంటి తప్పు చేస్తే అని ప్రభుపాద వారు రాస్తున్నారు. ఓకే, సో దీంతో ఈ ప్రభుపాద వారి తాత్పర్యం ముగుస్తుంది, ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. సో మనం నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చూద్దామంట నెక్స్ట్ అధ్యాయం. సో మరి నెక్స్ట్ జీవితం జింక శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి లభిస్తుంది ఇంకొక శరీరం, బ్రాహ్మణ పుత్రుడిగా, జడభరతుడిగా. సో ఈ జడభరతుడిగా ఇంకో అద్భుతమైన చరిత్ర లీల కార్యాలు ఉన్నాయి. సో దాని నుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అక్కడ కూడా. సో ఇవన్నీ మనము నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీ ప్రభుపాద్కి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేత గౌరవ భక్త వృందకి జయ. నితాయ్ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే. హరిహరి బోల్.